ఎవడి బుద్ధి ప్రతిష్ట పొందుతుందో వాడు స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే బుద్ధిని నిశ్చలం చేసినవాడు. బుద్ధిని నిశ్చలం చేసిన వాడికి స్వభావ సిద్ధంగా ఇదంతా పరమాత్మ యొక్క చమత్కారంగా అనుభవం అవుతుంది. సార్ బుద్ధిని కంట్రోల్ అయితే జ్ఞానం అదే కంట్రోల్ అవుతుంది. బుద్ధి కంట్రోల్ అవ్వాలంటే ఇంద్రియాలు ఉపయోగించేటువంటి విధానం సరిగా ఉండాలి. ఇంక ఇప్పుడు చెప్తున్నారు స్థితప్రజ్ఞుడు అంటే ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకుంటున్నది ఎవరి బుద్ధి నిశ్చలమవుతుందో వారు పరమాత్మ తత్వాన్ని ఎవరు చెప్పకుండానే ఆటోమేటిక్గా ఆస్వాదిస్తాడయ్యా అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అర్జునుడు అడిగాడు స్థితప్రజ్ఞుడు ఎవరి బుద్ధి నిశ్చలం పొందిందో వారికి స్థితప్రజ్ఞుడు అని పేరు పెట్టారు. ఆ స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, అతన్ని ఎట్లా చూడటం అనేది ప్రశ్నకి స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు సాంఖ్యయోగంలో చివరిలో. అందులో వరుసగా అసలు బుద్ధి చంచలం ఎందుకు అవుతుంది, ఇంద్రియాలు వెంటబోతున్నాయి, అవి విషయాల వైపు వెళ్తుంటే మనసు కూడా అటు వెళ్తుంది. మనసు అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. దాంతో ప్రాపంచిక విషయాలు కనబడుతున్నాయి, కానీ దీనికి ఆధారమైనటువంటి పరమాత్మ కనబడలా. పుడుతున్నాం చూస్తున్నాం, పుడుతున్నాం చూస్తున్నాం, కింద జన్మలు వస్తున్నాయి, పై జన్మలు వస్తున్నాయి, కానీ పరతత్వం అర్థం కావట్లా. దీని వెనకాల సోహం తత్వం అని వేదం చెప్పినా మనకు అర్థం కావట్లేదు. నువ్వేనయ్యా పరమాత్మ, నువ్వు వెతుకుతున్న పరమాత్మ నువ్వే కదా అని చెప్తున్నా కూడా మనకు మహాసౌరం ఏంటి, ఆత్మ ఈ దేహం ఆత్మయే అని ఉపాసించట్లా. అలా మనం చదువుతూ కూడా అనిపించకపోవడానికి కారణం మనసు ఇంద్రియ వైపు వెళ్ళటం. ఇప్పుడు ఇంద్రియాలను నియమిస్తే సరిగ్గా అప్పుడు బుద్ధి నిశ్చలం పొందుతున్నాయా, బుద్ధి నిశ్చలం పొందితే విషయం తెలిసిపోతుంది, లేదా నీకు విషయం తెలియదు. ఎంతసేపు విన్నా, ఎంతసేపు నాలాగా ఉపన్యాసం చెప్పినా తెలియదు. ఇప్పుడు ఈ స్థితప్రజ్ఞుడి కాన్సెప్ట్ ఇంకో కొంచెం ముందుకెళ్తున్నారు. అసలు ఈ విషయాలు జీవుణ్ణి ఎందుకు పట్టుకున్నాయి, ఎప్పుడు పట్టుకున్నాయి, ఈ ప్రపంచంలో కనబడే విషయాలు ఎలా పట్టుకున్నాయి, ఈ విషయాల ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. విషయాలే విషం. ఒకటి సీక్వెన్స్ చెప్పుకొస్తున్నారు. ఝాయతో విషయాన్, ప్రాపంచిక విషయములకు వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళని నమ్మకూడదు, లేకపోతే వీళ్ళ బుద్ధులు ఇవి, అట్లా ఈ ప్రపంచిక విషయాలు ఇటువంటి విషయాలు ఝాయతో అంటే వాటిని ధ్యానం చేస్తుంటే, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే, వాటి గురించి ఆలోచిస్తున్నాం అని వాళ్ళు ఉండాలండి, వీళ్ళు ఉండాలండి, వాళ్ళకి అది ఉందండి, మనకి ఇది లేదండి, ఇటువంటి ఇవన్నీ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలని ఏం చేస్తుంది మనస్సు, ధ్యానం చేస్తుంది ఛాయతో. అలా ప్రాపంచిక విషయాలు ఏమండి, ఒక చెడు మనిషి గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, నిజంగా చెడువాడే మనం మాట్లాడుకున్నాం, ఏమవుతుంది అప్పుడు, చెడుతో మనకు సంఘం ఏర్పడుతుంది, మనం చెడైపోతుంది. ఛాయతో విషయాన్ పుంసహ, పుంస అంటే జీవుడికి విషయములు ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానం అంటే యావకేషన్ అనమాట, జస్ట్ ఆలోచన చేస్తుంటే ఏమవుతుంది, తేషు సంగస్తేషు ఉపజాయతే, వాటితో ఏమైపోతుంది, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే విషయములతో ఇంద్రియ విషయములు ధ్యానము చేస్తూ ఉంటే, వాటిని ఎక్కువసేపు ఆలోచన చేస్తూ ఉంటే, మననం చేస్తూ ఉంటే, ధ్యానం అంటే ఏంటి, ధ్యాసయే ధ్యానం, ధ్యాస కలిగి ఉండటమే ధ్యానం. సర్వే సర్వత్రా పరమాత్మయే వేం చేసి ఉన్నారు అనేది కూడా ధ్యాసే, వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళు అనేది కూడా ధ్యాసే, మనకు అది ఉంది ఇది లేదు, నేను దుఃఖిని, నాకున్న కష్టాలు ఎవరికి లేవు ఈ ప్రపంచంలో, ఇది ఒక ధ్యాస. ఈ విధంగా ధ్యాసతో ఏమవుతుంది, విషయములతో సంగము అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సో స్టెప్ వన్ ఏమవుతుంది, విషయములను మననం చేస్తుంటే ఆ మననం చేస్తున్నటువంటి అలవాటు వల్ల ఆ విషయములతో ఒక సంఘం ఏర్పడుతుంది. సంఘాత్ సంజాయతే కామః, సంఘంతో ఏర్పడిన తర్వాత ఈ లేకపోతే అండి, పుట్టగానే మనం ఈ విషయాలు సంబంధాలు ఎగోస్ ఇవన్నీ లేవు కదా, మరి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాయి, పుట్టిన పిల్లవాడికి ఎగో ఉందా, లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో అది ఉంది మనకి ఇది లేదుందా, వాళ్ళ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంది అని అనుకుంటున్నాడా, ఏం లేదు కదా, ఊరికే కర్మ నేర్చాడు, పాలు ఇవ్వగానే నవ్వాడు అయిపోయింది. మరి ఎప్పుడు వచ్చింది, అతను నెమ్మదిగా ప్రాపంచిక విషయాలు మననం చేయటం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బాలు ఉంది, మన ఇంట్లో బాలు లేదు, ఏదో చిన్న చిన్న విషయాల నుంచి సమూహం, మనం కూడా చిన్నపిల్లమే అదే టైపు, వారితో సంఘం ఏర్పడింది. మనసు వెళ్ళి దేంతో ఏర్పడింది, ఆత్మతో డీలింక్ అయ్యి ప్రపంచ విషయాలతో గుణాలతో వ్యవహారాలతో సంఘం ఏర్పడింది. సంఘాత్ సంజాయతే కామః. ఈ సంఘం ఏం చేసిందంటే ఏదో కావాలి ఏదో కావాలి అని ఒక సైకలాజికల్ స్టేట్. కామము అంటే మనం తెలుగులో అనుకునే అర్థం కాదండి, వేదాంత అర్థం వేరు. వేదాంత అర్థం ఏంటంటే, మనం వేదాంత శాస్త్రంలోది కదా ఇది, సాంస్క్రిట్లో కా మహా మహా మమ ఏదో నాకు కావాలి. ఏం కావాలో తెలియదు, అది ఏం కావాలి అనే దానికి ఒక లిస్ట్ రాస్తే దానికి అంత కూడా లేదు. పోనీ ఒకటి వచ్చిన తర్వాత పోయి అయిందా అవదు, ఇంకోటి ఏదో కావాలండి. అయ్యా నేను చిన్న లిస్ట్ ఇస్తానండి, ఇది ఇచ్చిన తర్వాత ఇది ఇస్తే నేను తృప్తిగా ఉంటానండి. ఏమైనా ఉందా ఒక లిస్ట్ మన దగ్గర? మన కోరికలకి అంత అంతుంటాయి కదా, క్షణక్షణానికి మారుతుంటాయి. ఆ సంఘటనలతో వ్యవహారాలతో గుణాలతో ఏమైంది వాటితో ధ్యాస, వాటి గురించి మననం చేయటం, విషయాలు మననం చేయటం వల్ల వాటితో సంఘం ఏర్పడి నెమ్మదిగా కామహ ఏదో కావాలి అనే తపన. కామాత్ క్రోధాభిజాయతే. ఈ కామం కాస్త కావాలి 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 అన్నటువంటి సైకాలజీ కోపంలోకి మారిపోయింది, క్రోధంలోకి వెళ్ళిపోయింది. క్రోధాద్భవతి సమ్మోహ, మోహం వచ్చింది. మోహం అంటే ఏంటి? అక్కడ ఉన్నది ఒకటి మనం అర్థం చేసుకున్నది ఇల్యూజన్. మోహం మనసు మోహం చేయటం, నన్ను అసలు నన్ను ఏడిపించాలనే వాళ్ళందరూ ఇలా అంటున్నారండి, ఇలా చేస్తున్నారండి, ఇటువంటి సైకాలజీ డెవలప్ అయింది. ఎవడు గొడవలో వాడు ఉన్నప్పటికి కూడా సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి పోయింది. అసలు నా స్వరూపం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, వాట్ ఫర్, అండ్ ఆఫ్టర్ లీవింగ్ ద బాడీ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు గెయిన్ అండ్ క్యారీ, ఈ ప్రపంచానికి నాకున్న సంబంధం ఏంటి, ఎంతకాలం ఉంటుంది, ఈ ఫండమెంటల్స్ అన్నీ అసలు ఆలోచించట్లా. ఎందుకని? ఇల్యూజన్. బయటకు కనపడే టెంపరీ విషయాల పట్ల ఒక ఇల్యూజన్ ఏర్పడింది. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి పోయింది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, ఈ స్మృతి పోవడం వల్ల ఏమైంది, అల్పబుద్ధి వచ్చేసింది. బుద్ధి నా ఉత్తమ బుద్ధి నశించి అల్పబుద్ధి వచ్చింది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. మానవ జన్మకు వచ్చినవాడు మళ్ళీ ఒక జన్మ పని జన్మకి వెళ్తున్నాడు, ఎంత పెద్ద డేంజరస్ ఇది. ఇంతకన్నా ఉత్తమ ఉపాధులకు వెళ్ళాలి మనం, బుద్ధిని బట్టే కదా. ఇప్పుడు ఒక కుక్కను తీసుకురండి, మనం తీసుకురండి, కుక్కలో కొన్ని ఫిజికల్ క్వాలిటీస్ ఉన్నాయి, మనలా దానిలాగా మనం పరిగెత్తలేము, కానీ తెలివితేటలు మంది ఎక్కువ. అంటే మనం తెలివితేటలు పెంచుకుంటూ పెంచుకుంటూ మానవ జన్మకు వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళా విషయాలని పునశ్చత్వాం ద్రష్టుం దివి భువన్ పక్షమృగత. మళ్ళా ఈ బుద్ధిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఈ క్రోధము మోహము వీటి వల్ల ఏమైపోయింది, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్న ఇంద్రియైశ్చరన్. అందుచేత మనసుని ఏం చేయాలి, రాగ ద్వేషం. రాగం అంటే ఏంటి, కొన్ని అంటే ఎట్లా అంటే, ఇప్పుడు రాగద్వేషాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎవరేమో అనుకోకూడదు, కొంచెం నిర్మోహమడంగా చెప్తాను. మా ఆడపడిచండి అసలు అంత అసలు కన్నింగ్ ఫెలో అండి. మా చెల్లెళ్ళు పాపం వాళ్ళు చాలా, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ కారణం, వాళ్ళ ఆయన కారణం. చూడండి ఆ డిఫరెన్స్, చూడండి ఎలా మనస్సు జీవిస్తుందో. ఆ ఇల్యూజన్, నా వాళ్ళు అంటే ఒక భావం వస్తుంది, నా వాళ్ళు కాదు అనుకుంటే ఇంకొక భావం వస్తుంది. యాక్షన్ ఒకటే. అదేదో జోక్ చెప్తుండేవారు విద్యాప్రకాశానంద స్వామి వారు, మా అల్లుడండి చాలా మంచివాడండి, మా అమ్మాయి చెప్పింది వింటాడండి, మా కొడుకు ఉట్టి రాసుకెళ్ళండి వాడి పెళ్ళని చెప్పింది వింటాడండి. మరి ఏం చేసింది తప్పదే కదా, ఆయన ఈ పాయింట్ చెప్పేటప్పుడు చెప్పేవాడు. ఇది రాగం. రాగం తెలియకుండా మన కొంప ముంచుతుంది. అక్కడ కామన్ సెన్స్ ఉంటుందా? కామన్ సెన్స్ యాక్టివ్గా ఉండదు. ఎందుకని, దానివల్ల రాగం ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడండి, ఏమమ్మా నీ పిల్లల్ని పెంచడం చేత కదా అంట. సరే మా అబ్బాయి మీ అబ్బాయిని కొట్టాడు అనుకో, పిల్లలు కొట్టుకుంటారు ఏంటి, అది పెద్ద విషయం అంటాం. విషయం ఒకటే, రాగం వల్ల ఏమైంది, మన ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది. ఈ రాగాన్ని, రాగము ద్వేషము, రాగానికి ఆపోజిట్ ద్వేషం, ఈ రెండు కాయిన్ యొక్క టూ సైడ్స్ అనమాట. వియుక్త ఇస్తూ రాగద్వేషములను తగ్గించుకుంటూ రానాయనా, అంతా పరమాత్మది కాదు మంది కాదు, ఎడిదిరిగి మనం వదిలిపెట్టి వెళ్ళిపోయిపోయేదే, ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, లైఫ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో మనదంటూ ఎడిదిరిగి లేదు, మనకు తెలుసు, ఎవరికి తెలియదండి ఒకరోజు ఫట్మని వెళ్ళిపోతామని. హార్ట్ అటాక్లు వస్తున్నాయి పోతున్నారు, ముసలాళ్ళ దాకా ఉంటున్నారా, వీఆర్ నాట్ షూర్. ఎప్పుడు పోతాం ఏమో తెలియదు. వాడు నిన్న మాట్లాడాడండి, వాళ్ళందే చచ్చిపోయాడు అన్నారు. ఇంత ఇంత ఈజీగా ఉంటుంది. ఇటువంటి ప్రపంచంతో మనము రాగము ద్వేషం మెయింటైన్ చేసే ప్రమా మనకే పెద్ద 100 ఏళ్ల ప్రోగ్రాం ఉందా, లేదు కదా. నెమ్మదిగా రాగము ద్వేషము, కామము రాగము. రాగం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, లేనిది కావాలనుకోవటం. రాగం అంటే ఏంటి, ఉన్నది ఏదో పోతుందేమో అని ఆడటం. ఈ రాగము ద్వేషము వియుక్త ఇస్తూ దీన్ని బయటికి పంపించి, బుద్ధి నుంచి బయటికి పంపించి, విషయా నైంద్రియేశ్చరం, మనస్సు ఇంద్రియముల విషయముల వైపు వెళ్లకుండా తగ్గించుకుంటూ రావాలి. ఎప్పుడైనా ఇంకోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నేను తప్పులు చేశానండి, బలా నప్పుడు చేశాను అని మాట్లాడటం అలవాటైంది అనుకోండి, ఇతర తప్పులు నెమ్మది నెమ్మది తగ్గిపోతాయి. అసలు అందుకు కదా మనం వచ్చింది. ఒక్కోసారి అండి మా ఆవిడ ఏదో టైంకి 9:30కి రెడీ చేయలేదని గోడకేసి కొట్టుకుని నేను ఆఫీస్కి వెళ్ళానండి అని మీకు చెప్పాను అనుకో, ఓహో నేను కూడా తప్పు చేస్తున్నాను అనే విషయం నేను మననం చేస్తున్నా. నెక్స్ట్ టైము మీకు చెప్పడం వల్ల నాకేం లాభం వచ్చింది, ఆ తప్పు చేయను. ఇంకోటి తప్పు చేసి మాట్లాడితే నాకేం ప్రయోజనం, నా తప్పు మాట్లాడితే ఇంకెప్పుడు చేయకాయా బాబు అంటారు, అయిపోతుంది. అప్పుడు నా తప్పులు మననం చేయటం వల్ల నేను బాగుపడతాను, ఇంకోటి తప్పుల గురించి మాట్లాడితే నేను ఎలా బాగుపడతాను. నెమ్మదిగా ఈ రాగము ద్వేషము దీన్ని బుద్ధిలో తెలిగిస్తూ విషయా నైంద్రియేశ్చరణ్, ఇంద్రియములను విషయముల వైపు, అవసరమైన విషయముల వైపు పంపించాలి. కానీ ఊరికే నోటికొచ్చిన మాట్లాడకూడదు, అవసరమైందే మాట్లాడాలి. లేదా భగవంతుడి గురించి మాట్లాడాలి, లేకపోతే చక్కటి మహనీయుల యొక్క చరిత్రల గురించి మాట్లాడుకోవాలి. ఆత్మవశ్యే విధేయాత్మ, రాగద్వేషాలు లేకుండా ఈ బుద్ధిని ఏం చేయాలి, ఆత్మ వైపు తీసుకెళ్ళాలి, ఆత్మతత్వం వైపు తీసుకెళ్ళాలి. ప్రసాదం అధిగచ్చేది, అప్పుడు పవిత్రం ఉంటుంది. విషయముల నుంచి వెనక్కి వచ్చి బుద్ధి ఎప్పుడైతే ఆత్మ వస్తువు, శాశ్వత వస్తువు, ఇవన్నీ అశాశ్వతం, ఇది టెంపరీ రోల్, మన ఇవి సందర్భస్వరూపం కానీ సహజ స్వరూపం కాదు. సందర్భస్వరూపం నుంచి బుద్ధి వెనక్కి తీసుకురానాన్న, తీసుకొచ్చి నీ సహజ స్వరూపం వైపు డ్రైవ్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఆ బుద్ధి పవిత్రం అవుతూ వస్తుంది. ప్రసాదం అంటే ఏంటి, మనం దేవాలయానికి వస్తే ప్రసాదం ఇస్తారు, ప్రసాదం అంటే పవిత్రము. భగవంతుని చుట్టూ మనం ప్రదక్షిణ చేసి స్వామి అంటే ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం అంటే అర్థం ఏంటి, పవిత్రత. దేనికి పవిత్రత, మన బుద్ధికి పవిత్రత. స్వామి నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నా బుద్ధి చండాలంగా ఉంది, మీరు పవిత్రం చేయండి, మీరు మెకానిక్ రిపేర్ చేయండి అని స్వామి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, బుద్ధి బాగు కోసం సాధనలు చేయాలి, అంతేకాని ప్రపంచంలో ప్రయోజనాల కోసం కాదు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. నేను ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, ఎప్పుడు నీ బుద్ధి పవిత్రం అవుతుందో, ఆత్మవైపు వెళుతూ ఉంటుందో, అప్పుడు అన్ని వరీస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. సో వరి పోవడానికి ప్రపంచంతో ఉన్న లింకే కారణం. సందర్భస్వరూపాన్ని చూసుకుని సహజ స్వరూపం మర్చిపోవడమే కారణం. దీని మన దుఃఖానికి ఎవడు కారణం కాదు. స్వకర్మణాద్ భవేత్ దుఃఖం, స్వకర్మణాద్ భవేత్ సుఖం. ఆత్మ సంబంధించినటువంటి ఆత్మతత్వానికి, పరమాత్మకు సంబంధించినటువంటి ప్రయత్నం సరిగ్గా చేయలేదు, బుద్ధిని మనం నడపల, ప్రపంచం వైపు నడిపాం. ప్రపంచం వైపు నడిపితే దుఃఖమే, ఎందుకని ఇది దుఃఖాలయం, ఇది శివాలయంలాగా ఈ ప్రపంచానికి ఒక టైటిల్ ఉంది, ఏంటది, దుఃఖాలయం అశాశ్వతం, భగవద్గీతలో చెప్పారు. ప్రపంచం దుఃఖాలయం. ప్రసాదే సర్వదుఖానాం హానిరస్య ఉపజాయ, ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి. ఎవరైతే ప్రాపంచిక విషయాలు మననం చేయటం తగ్గించుకుంటూ వస్తారో, ఆటోమేటికల్లీ ఆ బుద్ధి ప్రసన్నమై పరమాత్మ సంబంధించిన సమాచారము వినడానికి అర్హత పొందుతుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య, యుక్తుడు అంటే ఏంటి, బుద్ధిని కంట్రోల్ చేసినవాడు, ఇంద్రియాలను కంట్రోల్ చేసినవాడు. ఇంద్రియాలను కంట్రోల్ చేయని వాడికి ఉత్తమమైన బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందయ్యా, బుద్ధితో ఇంద్రియాలు కంట్రోల్ చేస్తే కదా అతనికి సరైన భావన వస్తుంది. నచ అయుక్తస్య భావన, ఎవడి ఇంద్రియాలు కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈ ప్రాపంచిక విషయాల్లో తిరుగుతుందో వాడికి ఉత్తమ భావన ఎలా వస్తుంది. నచ అభావయత శాంతి, ఉత్తమ భావన లేకపోతే శాంతి ఎక్కడుంది. అశాంతస్య కుతఃసుఖం, శాంతి లేకపోతే సుఖం ఎక్కడుంది. ప్రాపంచిక విషయాలు మననం చెయ్యటం వల్ల మనకు అశాంతి వచ్చి మనం దుఃఖము బంధము అనుభవిస్తున్నాం. ఎందుకు వచ్చాం, ఏం మననం చేస్తున్నాం. హైదరాబాద్ వెళ్ళాం, ఓ హోటల్ తీసుకున్నాం, ఓ రూమ్ తీసుకున్నాం. మనం వెళ్ళిన పని ఏంటి, ఏదో అసెంబ్లీలో ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ చేసుకోవాలి. అది మానేసి ఆ హోటల్లో చైర్లు సర్వర్తో తగాదాలు వేసుకోవటాలు, క్లీనర్తో తగాదా వేసుకోవటాలు, లేకపోతే కోపం వచ్చేసేసి ఆ గ్లాసులు కింద పడేయటాలు, నా రూమ్ ఇలా ఇట్లా అలా గంతులేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అరే వచ్చిన పని మర్చిపోయామే అనే దిగులు లోపల ఎక్కడో ఉంటుంది, ఆ దిగులే దుఃఖం. జీవుడు తన సహజ స్వరూపాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి వచ్చాడు. అది చేయలేకపోతున్నానే, వాళ్ళని వెళ్ళని ఇటువంటి మాటలు అంటూ టైం అంతా ఆయుష్ అంతా వృధా చేసుకుంటున్నానే అని తెలియకుండా అతనిలో సైకలాజికల్గా ఒక దుఃఖం ఉంది. ఆ దుఃఖం అనుభవిస్తున్నాడు. ప్రపంచం కాదు దుఃఖం ఇచ్చేది, ఇది జడం. ఇందులో సుఖం లేదు, దుఃఖం లేదు. ఇంద్రియాణం హిచర్తాం యన్మనో అనువిధీయతే, ఎవడి మనస్సు అయితే ఇంద్రియ విషయముల వైపే పరిగెత్తుతూ నా అనువిధీయతే వాడి కంట్రోల్లో ఉండదు. ఏమంటే ఇంద్రియాలు మన సర్వెంట్స్, మన మాట వినాలి, అవి వాటి రాజ్యం వెళ్తున్నాయి. తదస్య హరతి ప్రజ్ఞాం, ఇంద్రియ విషయములే మననం చేస్తూ ఆ విషయాలే ఆలోచిస్తూ ఉంటే అక్కడ దాకా ఏమవుతుంది, హరతి ప్రజ్ఞాం తెలివితేటలను కూడా తీసుకుపోతుంది. ఆ తెలివితేటలు సినిమాల గురించి, ఇతరుల గుణాల గురించి వెళ్తాయి, కానీ అసలు వస్తువు వైపుకు వెళ్ళదు. సో దాంతోపాటు బుద్ధి కూడా వెళ్ళిపోతుంది. వాయు నావమివ అంబసీ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట. ఒక నది, ఆ నదిలో ఒక పడవ వెళ్తుంది. ఆ పడవ చుక్కాని పనిచేయడం మానేసింది. ఓ బ్రహ్మాండానికి గాలి వస్తుంది. ఇప్పుడు ఆ పడవ ఏమవుతుంది, కంట్రోల్ అవుతుందా? ఎలా కంట్రోల్ కాదో, ప్రాపంచిక విషయాలు మననం చేయటం వల్ల మనస్సు అటువైపు వెళ్ళి, బుద్ధి అటు ప్రసరించి, ప్రజ్ఞ చెదిరిపోయి వాడి ప్రయాణం కూడా ఆ పడవలాగా తయారవుతుంది. ఎక్కడికి చేరతాడో తెలియదు, ఒడ్డుకి మాత్రం అడడు. యా నిశా సర్ తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాన్ని సర్వశ. అసలు ఈ ప్రాపంచిక విషయాలు లోపలికి రానివ్వకూడదు, అవి బయటే ఉండాలి, బయటే వాటిని డీలింగ్. అంతేకాని లోపలికి వాటికి వచ్చి అభిప్రాయాలు, భావాలు, ఎమోషన్స్ ఇవన్నీ లోపలికి తెచ్చుకోకూడదు. నన్ను అంత మాట అన్నాడు, నా బతికిలా అయిపోయింది, ఇవన్నీ లోపలికి తెచ్చుకోకూడదు. వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, లోపల ఎవరు ఉండాలి? గర్భగుడిలో ఏం పెడతాం, ఎంత పవిత్రంగా పెడతాం, చండాలమైన విషయాలను లోపల పెట్టుకుంటామండి. గర్భగుడి ఎంత పవిత్రంగా పెట్టారు స్వామివారు, మన నిర్ణయిస్తారా వెళ్ళనివారు? ఎందుకని, అది అన్క్లీన్ అవుతుంది. అలాగే మనం కూడా హృదయం అనేటువంటి పవిత్ర ఊళ్ళో పరమాత్మ ఉన్న చోట వాళ్ళ మీద వీళ్ళ మీద దురభిప్రాయాలు ఆవేశాలు తెచ్చుకుంటే ఎట్లా అవుతుంది? ఈ అందుకని నిగృహీత అని సర్వశ, ఎవడైతే ఈ ప్రాపంచిక సర్వ విషయాలు నాన్ టేకర్, అసలు తీసుకోడు ఎక్కడ ఏది ఏడవాలో అలాగే ఏడవని, హీ విల్ ఇంటరాక్ట్, దట్స్ ఆల్. లోపలి మాత్రం ఎలా చేయడు. ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములు ఇంద్రియ విషయముల్లో ఇంద్రియార్థములు పనిచేస్తున్నాయి. ఇంద్రియార్థములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి ఈ ఇంద్రియాలను ఉపయోగించుకుని ప్రపంచంలో ఉంటున్నాయి. అంతేకాని ప్రపంచ అవి తెచ్చే సమాచారం అంతా నేను లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్న అని ఎవరైతే నిర్ణయించుకుని ఉంటారో, బుద్ధిని అందుకు ఉపయోగిస్తూ ఉంటారో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని బుద్ధి నిశ్చలం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సమయం, ఎంత విషయం చెప్తున్నాడు చూడండి. మహనీయులు ఏ విషయము అసలు అది అనవసరం రా, దాని గురించి మాట్లాడకూడదు అని అసలు పక్కన పారేస్తారో, ఈ అగ్నులు ఆ విషయాల్ని పెద్ద విషయాలుగా మాట్లాడుకుంటారు. అగ్నులు ఏవైతే పెద్ద పెద్ద విషయాలుగా చెప్పుకుంటారో, విజ్ఞులు అసలు అవి విషయమే కాదన్నమాట. యా నిశా సర్వభూతానాం, జీవులందరూ ఏది అయితే, నిశా అంటే రాత్రి అని అర్థం, అది అసలు పెద్ద విషయం కాదు అని వదిలేస్తున్నారో. ఇప్పుడు ఆత్మతత్వం గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, పరతత్వం గురించి చెప్తున్నారు, అది పెద్ద విషయం కాదు అనుకుంటున్నాం. ప్రాపంచిక విషయాలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. అంటే మనం ఎవరిని బ్లేమ్ చేయడం అని కాదు, మన సైకాలజీలో అప్పుడు ఏమై అందరూ కూడా ఏవైతే అక్కడేం లేదులే అని వదిలేసి ఉంటున్నారో, తస్యాం జాగ్రత్త సంయమి, యోగి అక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాడు. యశ్యాం జాగ్రత్త భూతాన్ని, ఈ జీవులందరూ ఏ దృశ్య విషయాల్లో అతి జాగరూకులై ఉంటున్నారో, తా నిశా పశ్యతోమని, అవన్నీ మీనింగ్లెస్ అని యోగి అనుకుంటున్నాడు. సో ఒక మహనీయులు ఏమనుకుంటున్నారు అది మనకు స్టాండర్డ్ కదా. మహనీయులు ఏమనుకుంటున్నారంటే అందరూ ప్రాపంచిక విషయాలు చాలా గొప్ప అనుకున్నవన్నీ అవి ఎందుకు పనికిరాని విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడటం ఏంటి, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చేయటం ఏంటి, వాళ్ళట్టుండాలి వీళ్ళట్టుండాలి, ఏవో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, మనతో కొంత సొమ్ము ఉంది కదా, ఏదో భగవంతుడు మన భోజనం చూస్తున్నాడు కదా, ఉన్నది ఉంటుంది పోయింది పోతుంది, దాని గురించి పెద్ద బుర్రంతా పాల్గొట్టుకోవాల్సిన అవసరం లేదు అని ప్రాపంచిక విషయాలు చాలా చిన్న విషయాలుగా చూస్తున్నారు. ఎవరు? యోగులు. వాళ్ళు ఏ విషయంలో వెతుకుతున్నారో అది మహత్తరమైనటువంటి శాశ్వతం, సహజ స్వరూపం గురించి. అనేకులు ప్రాపంచ విషయాలు గొప్పవి అనుకుంటున్నారు, తా నిశా అదేం పెద్ద విషయం కాదనుకుని పక్కన పెడుతున్నారు. ఇలా జరుగుతుందయా ఈ ప్రపంచంలో అని మనకు కాషం చేస్తున్నారు. విహాయ కామాన్ ఆ పూర్వమానం అచలం ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి అద్వత్. అయ్యా ప్రాపంచిక విషయాలు వస్తాయి, వస్తే సముద్రం అనేక చోట్ల నుంచి అనేక నదుల్లోంచి నీళ్ళు వస్తుంది, అది మొత్తం నీరు తీసుకుంటుంది, అది ఏమైనా పొంగుతోందా? అలాగే సూర్యకిరణాలు వచ్చి మొత్తం ఆవిరైపోతుంది, అదేమైనా సముద్రం తగులుతోందా? సముద్రం పెరగటం కానీ తరగడం కానీ చేయటం లేదు. ఏ విధంగా అనేక ప్రాంతాల నుంచి అనేక నదుల నుంచి జలం వస్తున్నప్పటికీ సముద్రం యథాతథంగా ఉందో, యోగి అనేక ప్రాపంచిక విషయాలు ఆయనలోకి వస్తున్నా తద్వత్ కామాయా ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి, ఆ ప్రాపంచిక విషయాలన్నీ ఆయనలో ప్రవేశించి అవి శాంతి స్వరూపాన్ని పొందుతాయి కానీ డిస్టర్బెన్స్ స్వరూపాన్ని కాదు. సో ఆయన శాంతి అనేటువంటి ఒక పెద్ద ఎలక్ట్రిసిటీ పెట్టుకున్నాడు అన్నమాట, ఒక హీట్ పెట్టుకున్నాడు. ఆ ప్రాపంచిక విషయాలు వచ్చి ఏమవుతాయి ఇందులో, సశాంతి మాప్నోతి నా కామకా. అంతేగాని ప్రాపంచిక విషయాలు కోరుకునే వాడికి ఈ ప్రాపంచిక విషయాలు డిస్టర్బెన్స్ కలగజేస్తుంటే, ప్రాపంచిక విషయాల నుంచి ఝాస వెనక్కి తీసుకొచ్చినటువంటి యోగికి ఈ ప్రాపంచిక విషయాలు వచ్చి అతనిలో సశాంతి ఇస్తున్నాయే కానీ డిస్టర్బ్ చేయట్లేదు. అకామకామి, అకామకామి అంటే కోరికలు, ప్రాపంచిక కోరికలు లేకుండా కేవలం పరతత్వం మాత్రమే ఝాసున్నవాడిని అకామకామి అన్నాడు. కామకామి అంటే ప్రాపంచిక విషయాలు కోరుకునేవాడికి ఈ ప్రాపంచిక విషయాలు ఎక్స్పెక్టేషన్స్, కోరుకోవడం అంటే ఏం లేదండి, మనం వాళ్ళు ఎలా ఉండాలి వీళ్ళు ఇలా ఉండకూడదు ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎవడైతే మహనీయులు యోగులు ఈ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉండదనుకోండి, వాళ్ళ ఆ విషయం సమీపించినప్పుడు అది శాంతి పొందుతుంది కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. సో ప్రాపంచిక విషయాలు మనసు మనని సమీపించినప్పుడు మన శాంతి అనేటువంటి ఒక క్వాలిటీలో అది లయమైపోవాలి, అంతేగాని అది మనకి డిస్టర్బెన్స్ కలగజేయకూడదు. విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాం చరత్ నిస్పృహ. సర్వ విషయముల పట్ల కామాన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అండి, మా ఆవిడ ఎలా ఉండాలి, మా ఆయన ఇలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, పరిస్థితులు ఎలా ఉండాలి, ఆర్థిక విషయాలు ఎలా ఉండాలి, ఇంకోటి ఇలా ఉండాలి, ఇలా ఎక్స్పెక్టేషన్స్ సర్వాన్ విహాయ వదిలిపెట్టి నిస్పృహ చరతి, అసలు ఈ ప్రపంచాన్ని పట్టించుకొని వాడై పట్టించుకుంటూ పట్టించుకొని వాడాయి. మన నాటకంలో పాత్ర వేస్తున్నామండి, ఎవరో పక్క పాత్ర వాడు తిట్టాడండి ఫీల్ అవుతామా? మనం నాటకం వేస్తున్నాం, మనం సుబ్బారావు వేషం వేస్తున్నాం, ఎవడో వెంకటరావు ఆయన వేషం, ఆ డైలాగు ప్రకారం ఆయన తిట్టాలి తిట్టాడు మనం ఏమైనా ఫీల్ అవుతావా? ఎందుకని అది ఆయన పాత్ర ఇది మన పాత్ర, ఇందులో ఫీల్ అయ్యేదే ఉంది. ప్రపంచంలో మహనీయులు యోగులు ఈ ప్రాపంచిక విషయాలు వచ్చినప్పుడు అది ఆయన పాత్ర మనం ఇది పాత్ర, ఇందులో నేను డిస్టర్బ్ కావాల్సిందే ఉంది అని తన శాంతిలో అతను లయింపజేస్తున్నాడు. విహాయ కామాన్ నిర్మమో నిరహంకార. ఎవడైతే మమకారమో అహంకారమో లేనివాడే, నాది అనేది లేదు, ఓ పరమాత్మ నాది అన్నదంతా నీదేనయ్యా అనుకుంటే అతను మమకారం లేనివాడు. నా భార్య, ఆవిడ నా భార్య కాదు, మీరు ప్రసాదించారు కాబట్టి అది మీ వస్తువు, అలాగే నా ఇల్లు నా వాకి ఇల్లు నా ఈ దేహం కూడా నీదే, అన్నీ నీదేనయ్యా. నిర్మమో నిరహంకార, నేను అటువంటి వాడిని ఇటువంటి వాడిని, ఎవరన్నా నన్ను విసుక్కోగానే కోపం వచ్చింది, ఎందుకని నా నేను ఇంతటి వాడిని అనుకున్నా, ఆయన విసుక్కున్నాడు కోపం వచ్చింది, రాజా విసుక్కున్నాడు అనుకోండి అదే ఏంటి నేను నా ప్రిస్టేజ్ పోయిందంట, అంటే నేను ప్రిస్టేజ్ ఫీల్ అయ్యాను కాబట్టి అది ఆ ఫీలింగ్ వచ్చింది. యోగి ఎలా చేస్తున్నాడు, బుద్ధి నిశ్చలం పొందిన యోగి నిర్మమో నిరహంకార, ఈ రెండు క్వాలిటీస్ ఉండటం వల్ల సశాంతి అధిగస్తి. ఏషా బ్రాహ్మీ బుద్ధి నిశ్చలత్వాన్ని సంపాదించి బ్రాహ్మీ స్థితి సంపాదిస్తున్నాడు. ఎవరు? స్థితప్రజ్ఞుడు. ఆ బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి? సర్వము పరబ్రహ్మముగా చూడటం, స్వస్వరూపంగా చూడటం. అటువంటి బ్రాహ్మీ స్థితి పొందిన తర్వాత నైనాం పార్థ విముహ్యతి. అటువంటి బ్రాహ్మీ స్థితి ఉత్తమ బుద్ధి, నిశ్చల బుద్ధి సంపాదించుకున్నవాడు ఈ ప్రాపంచిక విషయాలను చూచి మోహము చెందడు. లెట్ దెమ్ బి దేవే దే వాంట్ టు బి, హీఈస్ నాట్ వరీడ్. స్థిత్వాశ్యామ్ అంతకాలేపి, అంతకాలేపి అంటే అటువంటి బుద్ధి నిశ్చలత్వం శరీరం పడిపోయే ముందు ముందు సంపాదించుకోవాలి నువ్వు, బిఫోర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు హింతే అనకూడదు, ఇంకా మనకు టైం ఉంది. స్థిత్వాశ్యామ్ అంతకాలేపి, అంతకాలేపి అంటే దేహము పోతున్న సందర్భంలో కూడా ఈ బుద్ధి ఎలా ఉండాలి? నిశ్చలంగా ఉండాలి. ఈ దేహం పోతే ఇంకో దేహం వస్తుంది. ఈ సంబంధాలు స్వప్నం లాంటి సంబంధాలు, పోయే దేవుడు వచ్చే దేవుడు, మందంటూ ఎప్పుడూ ఏదీ లేదు, ఉన్నదంతా పరమాత్మదే. సో దేర్ ఈజ్ నథింగ్. అదే మనం పెద్దవాళ్ళు చెప్తుంటారే, ఎవరో ఒక ఆయన ఒక బిజినెస్ ఆయన, మనం కూడా చెప్పుకున్నాం మనం బిజినెస్ ఆయన, ఆయన చౌకు రెడీగా ఉన్నారు. ఒక పెద్ద అరే పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడురా? ఇక్కడే ఉన్నాడండి. రెండో కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. మూడో కొడుకు ఎక్కడ ఉన్నాడురా? నానా నేను ఇక్కడే ఉన్నాను. ఆయన ఇంతకీ కొట్లో ఎవడున్నాడురా అని చచ్చిపోయాడు. అంటే చనిపోయే ముందు కూడా ప్రాపంచిక విషయాలు చూడండి. ముసలివాళ్ళు చూడండి, అందరిని నేను అన్ను లెర్నింగ్ ప్రాసెస్ కోసం చెప్తున్నా, ఎవరిని బ్లేమ్ చేయట్లే. మనం అనుకున్నవి నాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మా మనవాడిని చూసి ఎంత మనవాడు కావాలండి. ఒక పక్కయా అయిపోయారు, వీరు చివరికి వస్తారు, కూతురు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఎవరెవరో రావాలి, వచ్చి ఉండాలి, వెళ్ళిపోతే మళ్ళీ రావాలి. అది ఎవరెవరో గుర్తుకొచ్చి వాళ్ళు వస్తే కానీ మనశ్శాంతి. అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు వస్తే మనశ్శాంతి అండి, ఎంత స్వప్న విషయం అండి. ఎక్కడ అంటే జీవితాంతం మనం అలా మననం చేశాం కాబట్టి ఈ బుద్ధి నిశ్చలం అంతకాలేపి ఎట్ ది టైమ్ ఆఫ్ లీవింగ్ ఆఫ్ ది బాడీ ఆల్సో, అంతకాలే అపి దేహం పోయే సందర్భం కూడా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది, ఇప్పుడు ఏ ప్రాక్టీస్ చేస్తామో అదే వస్తుంది. స్థిత్వాశ్యాం అంతకాలేపి, దేహం పోతున్నప్పుడు కూడా ఎవడైతే బుద్ధి నిశ్చలత్వం సంపాదించుకున్నవాడై మెయింటైన్ చేస్తాడో స శాంతిం అధిగచ్చతి, అతని శాంతిని ఈ ప్రపంచం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి మనం ఒక డెఫినేషన్ ఇవ్వాలి, నా శాంతిని ఈ ప్రపంచ సంఘటనలు డిస్టర్బ్ చేయకూడదు, చెయ్యలేవు, అందుకు కాను నేను ఎలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, సాధన చేయాలి అని నిశ్చలమైన బుద్ధి సంపాదించాలి. కాబట్టి బాబు ఆ బ్రాహ్మీ స్థితిని నువ్వు సంపాదించుకుని దేహం పోతున్నప్పుడు కూడా దాన్ని సుస్థిరం చేసుకో, అప్పుడు పరబ్రహ్మమే అవుతావు అని చెప్తూ ఈ సాంఖ్యయోగం ముగించారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః శ్రీకృష్ణ పరబ్రహ్మణి పాదారవిందార్పణమస్తు. ఒక ఆచారం ఉందండి, నెక్స్ట్ అధ్యాయం ఒక శ్లోకం చెప్పుకోవటం, నెక్స్ట్ అధ్యాయం కర్మయోగం ఒక శ్లోకం చెప్పుకున్నాం. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. ఓ కృష్ణ, నువ్వు చెప్పింది ఏంటి? బుద్ధి నిశ్చలం సంపాదించుకోవాలి, ప్రాపంచిక ప్రయోజనాలు పెద్ద విషయమే కాదు అని కదా. అది దేహం పోయేటప్పుడు కూడా ఆ నిశ్చలత్వం సంపాదించి జ్ఞానము ద్వారా బుద్ధి ఇంద్రియములను కంట్రోల్ చేసి బుద్ధి నిశ్చలత్వం సంపాదించాలి అని కదా. ఒకవేళ బుద్ధి నిశ్చలత్వం మెయిన్ పాయింట్ బట్ నాట్ కర్మలు అని కదా. కర్మలు గొప్ప విషయాలు కావు, బుద్ధి యొక్క నిశ్చలత్వమే గొప్ప విషయము అయినప్పుడు తత్ కిం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ. మరి నన్ను ఈ ఘోరమైనటువంటి యుద్ధము చేయి అనే కర్మలో ఎందుకయ్యా నియమిస్తున్నావు, యుద్ధం చేయి అంటావేంటి? బుద్ధి నిశ్చలత్వం సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వే అంటున్నావు ఈ యుద్ధం చెయ్యి అంటున్నావు, ఈ ఘోరమైన యుద్ధం చేయమని నన్ను ఎందుకయ్యా నియమిస్తావు అని ఒక చిన్న ప్రశ్న వేశారు. దానికి కృష్ణ పరమాత్మ ఏమని సమాధానం చెప్తారు తర్వాత. అయితే సర్వం లోక కళ్యాణార్థం శ్రీకృష్ణ పరబ్రహ్మని పాదార విందార్పణమస్తు. శ్రీ బాలత్రిపుర సుందరి సైతి రామలింగేశ్వర స్వామి పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళా.